కొట్టుకోవడం వీళ్ళిద్దరికి ఉన్న లింక్ ఇది. ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన మహాపరాక్రమంతో తన భార్యలతో కలిసి నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. నర్మదా నదీ తీరంలో మాహిష్మతీపురం వాడికి రాజధాని. నర్మదా నదీ తీరం అంతా వాడిది ఆ రోజుల్లో. తీరా నర్మదలో పెద్దగా నీళ్లు లేవు. వెంటనే వాడి భార్యలు అన్నారు, ఏమండి నీళ్లు పెద్దగా లేవు, నదిలో జలక్రీడలు ఆడిపిస్తోంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకోవడానికి జలక్రీడ అని పేరు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండి చక్క యమునా నదిలో కృష్ణుడు గోపికలు చల్లుకున్నట్టుగా మనం కూడా చల్లుకుందామండి. కానీ ఇందులో పెద్దగా నీరు లేవు, ఎలాగంటే అని పక్కపక్కనవి. ఈ నీరు వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది, అందువల్ల ప్రస్తుతం నర్మదలో నీళ్లు లేవు. నేను నీళ్లు వెళ్లకుండా ఆపుతాను చూడండి అని ఏం చేశాడు, ఒక్కసారి తన వెయ్యి చేతులు తలుచుకున్నాడు. వచ్చేసాయి 500 చేతులు నర్మదా నదికి అడ్డం పెట్టేట్టిలా, ఓంకార క్షేత్రం దగ్గర అన్నమాట అది. ఆ 500 చేతులు అడ్డం పెట్టడంతో నీళ్లు ఆ చేతులు గుద్దుకుని ఆగిపోయాయి. ఆనకట్ట, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజుల్లో చేతులతో కట్టేశాడు వాడు. సిమెంట్ అవసరమా, అప్రూవల్ అవసరమా, ఇంజనీర్లు అవసరమా, అంతటి పరాక్రమవంతుడు వాడు. 500 చేతులు అడ్డం పెట్టగానే నీళ్లు వచ్చి గుద్దుకుని ఆగిపోయి దాంతో నీళ్లు వెనక్కి తన్నాయి. ఓ విపరీతంగా వచ్చేసిన నీరంతా ఆపేశాడు. ఇప్పుడు ఆ భార్యలను నీళ్ళల్లోకి తీసుకొచ్చాడు. మిగతా 500 చేతులతోటి నీళ్లు చల్లుతూ చక్క జల్లకాలాటలలో ఆడుకోవడం మొదలెట్టారు వీడు. ఇక్కడే జరిగింది తమాషా. దీనికి ఎగువ ప్రాంతంలో రావణాసురుడు భూలోక పర్యటనకు వచ్చాడు. అందరు రాజుల్ని జయిస్తున్నాడు. అక్కడ నర్మదా నది దగ్గరికి రాగానే శివలింగార్చనకి సమయం అయ్యింది. ఇసుకతోటి నర్మదా నది తీరం ఎక్కువ ఉంది కనుక నది ఒడ్డునే కొంచెం దగ్గరగా నీళ్ళకి దగ్గరగా ఇసుకతో లింగం తయారు చేశాడు. ఇసుకని సంస్కృతంలో శికతము అంటారు. దానితో శికతముతో తయారు చేయబడిన లింగం గనక సైకత లింగం, అంటే ఇసుకతో తయారు చేయబడిన లింగం అని అర్థం. ఈ సైకత లింగాన్ని అక్కడ తయారు చేసి పూజ చేస్తున్నట్టు వాడు. నర్మదా నదిలో పెద్దగా నీళ్లు లేవు కదా అని ఆ నీళ్ల దగ్గరకు పెట్టుకున్నాడు. ఈయన అడ్డం కొట్టాడుగా, ఆనకట్ట కట్టాడుగా చేతులతో, కట్టగానే ఈ నీరు వెనక్కి తన్నింది. ఈ నీరు వెనక్కి మహావేగంగా వచ్చి ఈ శివలింగాన్ని రావణాసురుణ్ణి ముంచెత్తేసింది. పూజాద్రవ్యాలు శివలింగం కొట్టుకుపోయాయి. రావణుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు, కళ్ళు తెరిచాడు. భటుల్ని మంత్రుల్ని పిలిచాడు. భటులారా, మంత్రులారా, హితులారా, సామంతులారా, పురోహితులారా, మిత్రులారా, బంధులారా, సచివులారా, ఏమిటి విచిత్రం, ఇప్పటిదాకా లేని హఠాత్తుగా నదికొచ్చింది. ఇంత క్షణాలలో నర్మదా నదికి వరద రావడం అసంభవం, ఏదో జరిగింది. ఏం జరిగిందో చూసి రండంటే ఆ రాక్షస మంత్రులు బయలుదేరి వచ్చారట. వచ్చి చూస్తే కొంచెం 1 కిలోమీటర్ దూరంలో 500 చేతులతో నదికి ఆనకట్ట కట్టి భార్యలతో జలక్రీడలాడుతున్న కార్తవీర్యార్జునుడు కనబడ్డాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, రావణ మహారాజా ఆశ్చర్యం, ఏదో 20 చేతులున్న నిన్ను చూసే మేము అప్పుడప్పుడు గొప్పవాడు అనుకుంటాం, బోహోడి నీకున్నవి ఓన్లీ 20 హ్యాండ్స్, వాడు ఏకంగా ప్లెంటీ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నాయి, వద్దంటే చేతులు 1000 చేతులు ఏకంగా. దాంతో ఆనకట్ట కట్టేసి భార్యలతో జలక్రీడలాడుతున్నాడు మరి వాడెవడో ఒక రాజు. చాలా ఆశ్చర్యకరం ఆ దృశ్యం. అతడు నదీ జలాలకు అడ్డంగా చేతులు పెట్టడం వల్ల నది నీరు వెనక్కి తన్ని నిన్ను పూజాద్రవ్యాలని శివలింగాన్ని ముంచెత్తింది అనగానే వాడెవడో వాడు అంతం చూస్తాను అంటూ మహాపరాక్రమవంతుడు వచ్చాడు. వచ్చి చూచి పక్కపక్కనవి, ఆడాళ్లతో జలక్రీడలాడుతున్న ఒట్రా నువ్వు అడ్డంగా కొట్టింది, నీ సంగతి చూస్తానని వచ్చాడు. భార్యల్ని పక్కకి పంపాడు కార్తవీర్యార్జునుడు. రావణ నువ్వు పులస్త్య ప్రజాపతి మనవాడు రారా అన్నాడు. వాడిని చావుగొట్టి వేరే యుద్ధం కూడా లేదు, అన్ని చేతులతోటి వాడిని తాళ్ళేసి కట్టేసినట్టు కట్టేసి 4 చేతులతో నెత్తి మీద ముందు మొత్తాడు. 4 దెబ్బలు కొట్టడంతో కళ్ళు బయలు కమ్మి ఢామని కింద పడ్డాడు. ఏ వాడికి భూమి గుండ్రముగా ఉన్నది అన్నట్టు అయిందిట. కొంతమంది గోపు మీద కొడితే కళ్ళు బయలు కమ్ముతాయి, అప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుంది. అటువంటిది లాగి నెత్తి మీద వాడిని చితక్ కొట్టేసి కాళ్ళు చేతులు విరగొట్టినంత పనిచేసి మంచి ఇనప సంఖ్యలతో బంధించి ఎడం చేత్తో పట్టుకొచ్చి చెరసాల్లో పారేశాట కార్తవీర్యార్జునుడు. మరొక శృంగభంగం వాడికి. తన జీవితంలో ఇన్ని చావుదెబ్బలు ఎక్కడా తినలా. మీరు చూడండి ఆశ్చర్యంగా ఉంటుంది, ఉత్తర రామాయణంలో అలాగే రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉత్తరకాండలో కూడా కార్తవీర్యార్జునుడిని వాడిని కొడితే ఒడలల్ల పిండి కూడుగా అంటాడు. అక్కడ అంటే ఒళ్ళంతా ఏదో పిండి ముద్ద అయిపోయిందనమాట. అలా కొట్టేశాడు, జైల్లో పారేసేట. చివరికి వాడు జైల్లో మొగ్గుతూ ఉంటే చెరసాలలో మళ్ళీ పులస్త్య ప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు ఆయన కనుక వచ్చి నా మనవణ్ణి నా కొడుకు కొడుకుని కైకసి విశ్రవసుల కుమారుణ్ణి జైల్లో పెట్టావు నాయన అనగానే మహానుభావులు ప్రజాపతులు తమరు వచ్చారు, తమ వంశంలో ఈ భ్రష్టుడు ఎలా పుట్టాడో అని ఆయన్ని కూర్చోబెట్టి గౌరవించి, పెద్దలంటే గౌరవం కనుక కార్తవీర్యార్జునుడికి, వాడిని చెరసాల్లోంచి తీసుకొచ్చి కాళ్ళ చేతులకి ఉన్నటువంటి సంఖ్యలు తీసి బుద్ధి తెచ్చుకో జాగ్రత్త అంటే ఇక మీదట మనం మిత్రులమే అని ఈయనతో కూడా మైత్రి చేసుకున్నాడు. అంటే రావణుడు బాణాసురుడితో సంధి చేసుకున్నాడు, వారితో సంధి చేసుకున్నాడు, కార్తవీర్యార్జునుడితో సంధి చేసుకున్నాడు, అహంకరించి నందీశ్వరుడితో శాపం తిన్నాడు. ఇలా ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏదో మహావీరుడు అనే పేరుతో బతికాను కానీ నన్ను కూడా చావుగొట్టిన కొంతమంది ఉన్నారు ఫ్లాష్ బ్యాక్లో. వాళ్ళల్లో కార్తవీర్యార్జునుడు ఈ రూపంలో వచ్చాడా అంటే రాలేదు అని అనిపిస్తోంది. ఎందుకంటే కార్తవీర్యార్జునుడి చేతులు నరికి పరశురాముడు చంపేశాడు. తర్వాత ఇంతటి కార్తవీర్యార్జునుడు ఒకనాడు పరశురాముడి తండ్రి జమదగ్ని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న ఆవుని ఎత్తుకు వచ్చాడు కామధేను అని. పోయే కాలం వచ్చి దాంతో పరశురాముడు వచ్చి యుద్ధానికి 1000 చేతులు గండ్రగొడ్డలతో నరికి తల నరికి అవతల పారేశాడు. ఎందుకని, పరశురాముడు విష్ణుమూర్తి అవతారం, దత్తాత్రేయుడు ఏమన్నాడు, నా అవతారమూర్తితో తగాదా పడితే చస్తామన్నాడు. అదే అయ్యింది చివరికి. కాబట్టి దత్తాత్రేయుడు వరాల వల్ల మంచి వీరుడయ్యి కూడా చివరికి జమదగ్ని పుత్రుడి చేతిలో పరశురాముడి చేతిలో దుర్మరణం పాలయ్యాడు అని విన్నాను కార్తవీర్యార్జునుడు. ఈతడు కార్తవీర్యార్జునుడు అయ్యి ఉండడు, చచ్చినవాడు ఈ మారు రూపంలో వచ్చాడు అనిపించదు. మరి ఎవరు? అనంతము అచింత్యము అయిన వైష్ణవ మాయ కాదు కదా, విష్ణుదేవుడి మాయ చాలా గొప్పదట. ఆ మాయ కూడా వీడికి రావణాసుడికి బాగా అనుభవమే. రావణుడు ఒకసారి హిమాలయ పర్వత ప్రాంగణం దాటి ఒక చోటకి వెళ్ళాడు. అక్కడ ఒక తెల్లని ద్వీపం కనపడింది. ఆ తెల్లని ద్వీపాన్ని శ్వేతద్వీపం అంటారు. అక్కడంతా ఆడవాళ్లే. వీడు వెకిలి వేషాలు ఇస్తూ ఉంటే ఆడవాళ్ళంతా వచ్చి వీడిని కాళ్ళు చేతులు పుచ్చుకుని గిరగిరా తిప్పి బంతి ఆడి చావగొట్టి చెవులు మూశారు. అక్కడ ఒక మహాపురుషుడు వచ్చి వీడిని లాగి గోపు మీద కొట్టి గిరగిరా తిప్పి విసిరి పెడితే ఎక్కడికో వచ్చి పడ్డాడు. అప్పటి నుంచి మళ్ళీ అటు వెళ్ళలేదు వాడు. ఆనాడు శ్వేతద్వీపంలో ఉన్నది విష్ణుమూర్తి అని విన్నాను. అక్కడున్న ఆడవాళ్ళంతా వైష్ణవ మాయలట. అప్పటి నుంచి నారదుడు అటు వెళ్ళొద్దన్నాక మళ్ళీ శ్వేతద్వీపానికి వెళ్ళలేదు. కొంపదీసి ఆ శ్వేతద్వీపంలో ఉండే విష్ణుమాయ ఈ రూపంలో వచ్చిందా? కాదే, అలా లేదే. లేక రుద్రస్వరూపమా, అగ్నియా, కుబేరుడి దూత? ఇలా ఆలోచించి క్రమంగా అహంకారం మళ్ళీ మూర్ఖత్వం పాత మూర్ఖత్వం వచ్చేసింది. కళ్ళు ఎర్ర చేశాడు. సరాజా రోషతం రాక్ష ప్రహస్తమిదమబ్రవీత్. కళ్ళు ఎరుపెక్కాయి కోపంతో. కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎరుపెక్కుతాయిట. అలా కోపిష్టి వాళ్ళని అడగాలి. వాడికి కూడా తామ్రాక్షుడయ్యాడు. తామ్రము అంటే రాగి. రాగి ఏ రంగులోకి వస్తుందో ఆ ఎరుపు రంగులోకి వచ్చేసాయి కళ్ళు. వెంటనే ప్రహస్తుడికేసి తిరిగాడు. ప్రహస్త, ఈ వానరుడెవడో ఎందుకు వచ్చాడు అడుగు. కోయం కస్య కుతో వాయం కిం నిమిత్తమిహాగత కహ అయం. అయం అంటే వీడు ఇతడు. కహ ఎవడు, కస్య ఎవడికి సంబంధించిన వాడు, ఈ వచ్చిన వానరుడు ఎవరి తాలూకు వాడో కనుక్కో. కుతః ఎందుకు వచ్చాడో తెలుసుకో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకో. కిం నిమిత్తమిహాగత, ఏం పని మీద వచ్చాడో ఇక్కడికి తెలుసుకో. నిజం చెప్పాడా, కొంతవరకు క్షమించడానికి అవకాశం ఉందేమో చూద్దాం. అసత్యం చెప్పాడా, తల తీసేస్తానని చెప్పు. ఇంతే, ఇంకెంతకంటే ఎక్కువ ఆజ్ఞాపించలేదు రావణుడు. రాజుగారికి ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళు బిగుసుకుపోయి కూర్చోవాలండి. అందుకని ప్రహస్తుడు, వాడే మంత్రి, వాడే సేనాధికారక, హనుమంతుడికి ఎదురుగుండా వచ్చాడు. ఓ ఈ వానరుడా, నీవెవడివి? విన్నావు కదా ప్రభు ఆజ్ఞ, ఇది అరివీర భయంకరుడు, సమస్త లోకాలని జయించిన వాడు, ఇంద్రాది దిక్పాలకుల్ని జయించిన మహావీరుడైన రావణాసురుని సభాస్థలం. ఇక్కడ నువ్వెవరికీ భయపడక్కర్లా, నిజం చెప్పామంటే బతికిపోతావు, లేదా నీ శరీరం అంతా ఖండఖండాలు చేసి మా రాజుగారు చంపించేస్తాడు. జాగ్రత్త, నువ్వు చూడడానికి కోతి రూపంలో ఉన్నావు, కానీ నువ్వు ఈ కోతి రూపం శాశ్వతం కాదని నాకు అనిపిస్తోంది. అంటే ఎప్పుడు నువ్వు కోతివి కాదేమో, ఎవడో మారు రూపంలో వచ్చిన వాడివేమోనని చెప్పి. ఎవరివి నీవు? దూతో వైశ్రవణస్యవ. కుబేరుడు మా రాజుగారికి సోదరుడు అవుతాడు. ఆ కుబేరుడు పంపిన దూతవా, లేదా విష్ణు దూతవా? విష్ణునా అప్రేషితోసి, విష్ణువు చేత పంపబడిన వాడివా? లేక ఇంద్రుడు మాయ చేసి పంపాడా? మరెవరైనా దేవతలు కుట్ర పన్ని ఈ రూపంతో నిన్ను తయారు చేసి పంపించారా? రుద్రస్వరూపుడివా? ఇంకెవరివైనానా? వీరెవరూ కాకపోతే రాముడు పంపిన చారుడివా? మేము చాలామంది వానరులు మెరుగుదాం, వాలి, సుగ్రీవుడు, అంగదుడు వీళ్ళెవరూ కాదు. నీవు చెప్పు, నిజం చెప్పు. రూపమాత్రంతో నీలో రూపం మాత్రమే వానర రూపం, వానరుడిగా రూపంలో కనపడుతున్నావు, కానీ ఈ వానర రూపానికి అతీతమైన ఏదో దివ్యశక్తి నీలో ఉన్నది. నిజం చెప్పు, అసలు ఎందుకు వచ్చి అశోకవనాన్ని ధ్వంసం చేశావు? అశోకవనంలోకి అడుగు పెట్టకూడదని, అడుగు పెట్టి అక్కడ రావణుని ఆజ్ఞ లేనిదే సీతతో మాట్లాడకూడదని తెలియదా, లేక తెలిసి కావాలని చేశావా? నిజం చెప్పవయ్యా, నిర్భయంగా చెప్పు అన్నాడు. హనుమంతుడు ఇంతకంటే గొప్పవాడు. రాజుగారు ముఖాముఖి మాట్లాడకుండా మధ్యవర్తులతో మాట్లాడిస్తే మాట్లాడతాడా? నీలాంటి మంత్రులతో కంత్రిలతో నాకేం పని అన్నాడు ఆయన. ఇక్కడ చెప్పలేదు కానీ సుందర హనుమద్ రామాయణం అని మరో రామాయణం ఉంది. హనుమంతుడు కూడా రామాయణం రాశాడు. చాలా అందమైనది. దాదాపు ఒక 600 శ్లోకాలు మాత్రం మనకు దొరుకుతున్నాయి మన అదృష్టం వల్ల. మిగతావన్నీ దురదృష్టవశాత్తు పోయాయి. అవే పోకపోతే వాల్మీకి రామాయణం కంటే కూడా కొన్ని అందమైన శ్లోకాలు ఉంటాయి. హనుమంతుడు రాశాడంటే అప్పుడు వాల్మీకి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, అవి కనపడకుండా చేశారని ఒక ప్రతీతి కూడా ఉంది. ఏది ఏమైనా వాల్మీకిని కించపరచడం కాదు సుమా. ఎట్టి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు ఆర్షకవి, ఆయన జోలికి ఎవరు వెళ్ళరు. కానీ సుందర హనుమద్ రామాయణం కూడా ఒక అద్భుత కవితా విన్యాసంతో కూడిన కవిత్వం అనమాట. అది దీని వెనకాతలో గొప్ప కథ ఉంది. హనుమంతుడు రామాయణ కథ అంతా అయిపోయాక రాముడి దగ్గరకు వచ్చి, నేను కూడా రామచరిత్ర అంతా రాశాను రామాయణం కింద, విను అని రాముడికి వినిపించాట దగ్గరుండి. రాముడు అంతా విని కళ్ళు మూసుకు కూర్చున్నాడు కిక్కును మనకుండా. కొంతమంది పురాణం వింటూ మధ్య మధ్యలో ఇలా కురికిపాట్లు వేసి నిద్రపోతారే, అలాగే రాముడు కూడా కురికిపాట్లు కింద వింటున్నాడో వినలేదో తెలియకుండా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. రామా ఎలా ఉంది అన్నాడు హనుమంతుడు. రామాయణం మాట్లాడలేదు ఆయన. అంటే నా రామాయణ కథ రాముడికి నచ్చలేదు, బాగాలేదన్నమాట. రామచంద్రుడి కథ రాముడికే నచ్చనంత చెత్తగా నేను రాశానంటే ఇంకెందుకు ఈ కావ్యం అని ఈ కావ్యం సముద్రంలో పారేశాట. శిలాఫలకాల మీద రాశాడు ఆయన, కాగితాల మీద, తాళపత్రాల మీద కాకుండా రాళ్ల మీద రాసి అదంతా తీసుకెళ్ళి అవతల పారేశాడు సముద్రంలో. మర్నాడు రాముడు, హనుమ ఇలా రమ్మన్నట్ట. ఈయన వచ్చాడు. హనుమ, మహాకవివి నువ్వు, ఇంతవరకు పరాక్రమవంతుడివి, పండితుడివి, బుద్ధిమంతుడివి అని తెలుసు, కానీ కవిత్వం ఇంత మాధుర్యంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. నా మీద నీవు రాసిన కావ్యం చదువుతూ ఉంటే నువ్వు, అది వింటూ ఉంటే నాకు ఏదో తెలియని పులకింత కలిగింది. ఆ తన్మయత్వంలో పడిపోయి 24 ఉండిపోయాను. ఇప్పుడే కోలుకున్నాను. ఏది, మళ్ళీ 2 శ్లోకాలు వినిపించన్నట్ట. ఊరుకోండి స్వామి ఏళ్ళకోవడం, నిన్నేమో కిక్కురు మనలేదు కదా, నా కావ్యం బాగాలేదేమో అని అనుకుని సముద్రంలో పారేశాక ఇప్పుడు కావ్యం వినిపించమంటారు, కావ్యం అంతా సముద్రంలో పారేశాను అన్నట్టు. ఈయన భలే పనిచేసేవయ్యా హనుమ, అద్భుతం ఆ కావ్యం. ఆ తన్మయత్వంలో చెప్పటిదాకా కోలుకోలేకపోయాను, తేరుకోలేకపోయాను, అందుకే నీతో మాట్లాడలేకపోయా. నీ కంఠంలో ఉంది మాధుర్యం, నీ కలంలో ఉంది మాధుర్యం, నీ కవిత్వంలో ఉంది మాధుర్యం, అసలు చెప్పడంలో ఉంది మాధుర్యం. నీలో అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కడు కవిత్వం చెబుతాడు కానీ మాట్లాడితే కంపు, ఒక్కొక్కడు మాట్లాడతాడు కానీ కవిత్వం బాగుండదు. మాట్లాడి కవిత్వం చెప్పేవాడు పాడితే కాకులు, గద్దలు, రాబందులు, గాడిదలు పరిగెత్తుకొస్తాయి. కథ తేలికగా అర్థమయ్యేలాగా అవతల వాడికి ఏం జరుగుతుందో తర్వాత కథ అనే సస్పెన్స్ని మెయింటైన్ చేసి చెబుతారు కొంతమంది. నీలో అన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వు కథకుడివి, కవివి, అన్నిటికీ మించి గాయకుడివి, కవిత్వాన్ని ఏ రకంగా దానిని రాయాలో ఛందస్సు ఎరిగిన వాడివి. ఇన్ని లక్షణములున్న నీ కవిత్వం ఎవడికి నచ్చకుండా ఉంటుంది? అందుకే అడిగానంటే సముద్రంలో పారేశాను స్వామి అన్నట్టు అంత పనిచేసావు అన్నాడు రాముడు. ఇక కవిత్వం దొరకలేదు. కానీ నిజానికి రాముడు ఎందుకు చేశాడో తెలుసిన, రామాయణం ప్రారంభం చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు వాల్మీకి. ఏమని అంటే, యావత్ స్థాస్యంతి గిరయ్యక సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయ, గిరయ అంటే కొండలు, కొండలు నిలిచినంతకాలం, భూమి మీద కొండలన్నీ పోవాలంటే ప్రపంచ నాశనం అవ్వాలి, భూమి నాశనం అవ్వాలని అర్థం. భూమి మీద కొండలు నిలబడినంతకాలం, ఉన్నంతకాలం, ఈ పర్వతాలు ఉన్నంతకాలం, సరితశ్చ నదులు ప్రవహించినంతకాలం, మొత్తం భూమండలం మీద నదులన్నీ ప్రవాహం ఆగిపోయి ఎండిపోతే ఇక అది ప్రపంచ ప్రళయమే అవుతుంది. ఆ స్థితి రానంత వరకు ఎంత అద్భుతమైన మాట అండి అది. కొండలున్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం, తావద్ రామాయణ కథ అంటే అంతకాలం ఈ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి, ఈ లోకంలో ప్రచారంలో ఉంటుంది. ఎక్కడైనా రామాయణ కథ అలా జరుగుతూనే ఉంటుంది. ఏదో మూల దేశంలో, ఈ దేశంలో, ఇంకో దేశంలో ఎక్కడో చోట రామాయణ కథకి ఒకే ఒక్కసారి ఫుల్ స్టాప్. అది మొత్తం భూమే నాశనం అయిపోవాలి, ఒక్క ప్రజలు లేకుండా పోవాలి. అంత ప్రపంచ ప్రళయ పర్యంతం నిలబడే అద్భుతగాథ ఇది. నీ కథ అలా నిలబడి ఉంటుంది శాశ్వతంగా నీ రామాయణ కథ ఉంటుంది అని వాల్మీకి బ్రహ్మగారు ఇచ్చాడు వరం. ఏది? రామాయణంలో మొదట్లోనే ఉండుతోడు, బాలకాండలో, రామాయణ ఆవిష్కరణ ఘట్టంలో. ఇప్పుడు హనుమంతుడి కథ బయటకు వస్తే దీనికి అంత ప్రచారం లేకపోతే అప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం ఏమైపోవాలి? అందుకని ఆయన కిక్కును మనకుండా ఉండి ఇది అందులో సముద్రంలో కలిసిపోయేలా చేశాడు. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఒకనాడు భోజ మహారాజు గారు కాళిదాసాది కవులతో సముద్ర తీరానికి వెళ్ళారు. అదిగో అక్కడ ఒక పలక వచ్చి కాలికి తగిలిందిట. ఆ శ్లోకం చూసి ముచ్చటపడి ఏమిటి శ్లోకం అని అడిగాడు భోజుడు కాళిదాసుని. ఇది హనుమంతుడు రాసిందండి అని పూర్తి చేశాట. అయ్యే బాబో, ఒక్క శ్లోకం ఎంత మధురంగా ఉందంటే అన్ని శ్లోకాలు దొరుకుతాయేమో చూద్దామని గాలిస్తే ఇంచుమించు ఒక 600 నుంచి 620 మధ్యలో కొన్ని శ్లోకాలు దొరికాయి. ఆ శ్లోకాలని భోజుడు సంకలనం చేసి పుస్తకంగా వేశాడు. ఆ కాశిని మనకి దొరికాయి అద్భుతమైన శ్లోకాలు. అందులో ఒక్క శ్లోకం ఈ సమయంలో రాయబడింది ఉంది. హనుమంతుడు నిలబడున్నాడు, రావణుడేమో ఎత్తైన సింహాసనం మీద ఉన్నాడు, వాడేమో దర్జాగా కూర్చుని ఆజ్ఞాపిస్తూ ఉంటే హనుమంతుడికి నిలబడడం ఇష్టం లేకపోయిందిట. అందుకని సరదాగా తన తోకని విపరీతంగా చుట్ట కింద చుట్టి వాడికంటే ఎత్తుగా చుట్టని పెంచుకుని ఆ సింహాసనం మీద కూర్చునేట. వారి మూర్ఖుడా, ఇప్పుడు నా కాలికి ఎదురుగుండా ఉన్నవరు అనువు అన్నట్టుగా. ఆ తర్వాత రావణుడు తిడుతూ రే రే వానరకో భవాన్ అని అడిగాట. ఇది ఆ సుందర హనుమద్ రామాయణంలో శ్లోకం అన్నమాట. ఒరేయ్ ఒరేయ్ వానరుడా అని నోటికి వచ్చినట్టు ఒరే అన్నాడనమాట. రే రే వానర, ఒరే ఒరే వానరా, కో భవాన్, నీవెవడవు అన్నాడు. భవాన్ అంటే నీవు, కహా ఎవడివి. వెంటనే దానికి ఆయన సమాధానం. ఈ శ్లోకం అంతా ప్రశ్న సమాధానంలో సాగుతుందన్నమాట. అహమరే త్వత్సూనుఘంతాహవే, వాడు ఒరే అన్నాడుగా, ఒరే అన్నవాడికి ఒరే అనే కుక్క కాటుకి చెప్పుదెబ్బ సమాధానం. అందుకని ఒరే నేనేరా, ఎవర్రా అని అడిగావే, నేనేరా, నేనంటే ఎవరినో చెప్పమంటావా, త్వత్సూను హంతాహవే, నీ కొడుకు అక్షకుమారుణ్ణి కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి నేల మీద వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ అని బట్టలు ఉతికినట్టు ఉతికి కొట్టి చంపేశానే నీ కుమారుడు అక్షకుమారుణ్ణి మండోదరి పుత్రుణ్ణి, నువ్వు రణపండితుడు అనుకున్నవాణ్ణి, నీ కొడుకుని చంపిన మృత్యుమును నేనే అన్నాడు. ఇంకా అవతలాడు ఏమైపోతాడు, గిలగలాడిపోడు, అలా తిప్పాడనమాట వాణ్ణి. ఈ విధంగా అద్భుతంగా సాగుతుంది ఆ కవిత్వ సంభాషణ అంతా. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో మాత్రం సుందరకాండలో ఇదొక అద్భుతమైన సంభాషణ. వాడు ప్రహస్తుడు మధ్యవర్తిగా ప్రశ్నిస్తే అతనికి సమాధానం చెప్పకుండా రావణుని కేసి తిరిగి నాయన సాధు రావణ అని, రావణ సాధు పురుషుడా అని ఒక అర్థం, మంచిది రావణ అని ఒక అర్థం. సాధు చెప్తానికి మంచిది అంటూ మనం తెలుగులో అస్తమటను అవి అంతా విన్నా కాకని మంచిది బాగా చెప్పారని అంటాం. నిజానికి మంచిది అనేది ఏం చెప్పారు లేదు, అదొక ఊత పదం. అలాగని ఒక అర్థం, నిజానికి సాధు రావణ అని కూడా అనొచ్చు. ఎందుకంటే రావణాసురుడు స్త్రీకామం వల్ల చెడ్డాడు కానీ వాడు స్వతసిద్ధంగా మరీ ఇంత క్రూరుడు మూర్ఖుడు కాదు, క్రమక్రమంగా వ్యసనాల వల్ల పాడయ్యాడు. రెండవది తన వాక్కు వల్లైనా వాడు బాగుపడతాడేమో. మూడవది దెప్పడం. ఒక చవటని పండితుడా అంటే వాడిని దెప్పడమేగా, ఆహా ఎంత పండితుడువో అన్నామంటే ఒరే నువ్వు సొంటవిరా అని అర్థం అనమాట. అలా దెప్పడం కూడా ఉంది ఇందులో. ఇదొక గొప్ప సందేశం, వేదాంత రహస్యం. ఒక అజ్ఞానిని సరి అయిన దారిలో పెట్టడానికి హనుమంతుడనే ఒక ఆచార్యుడు చేసిన ప్రయత్నం. ఇక్కడ రావణాసురుడు మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, పరమ కాముకుడు క్రమశిక్షణ లేకుండా పాడైపోతున్న ఒక విద్యార్థి లాంటి వాడు. హనుమంతుడు ఎప్పుడు ఆచార్యుడు, గురువు. గురువు నయానో భయానో పిల్లవాడిని సరైన దారిలో పెట్టాలి, అందులో పెద్ద విద్యార్థిని దారిలో పెట్టాలి. అందుకే ముందు సాధు అనే శబ్దంతో సంబోధన చేశాడు రావణుణ్ణి. ఆ తర్వాత, రావణ, నీ మిత్రుడు సోదర సమానుడు సుగ్రీవుడు నీ క్షేమాన్ని తెలుసుకోమన్నాడు, కుశలాన్ని ప్రశ్నించాడు. ఇక్కడ ఒక శాస్త్ర సమ్మతమైన విషయం, శత్రువు దగ్గరికి వెళ్ళినా అతన్ని సోదరుడిగా భావించి నువ్వు ఎలా ఉన్నావు, కుశలంగా ఉన్నావా, కులాసాగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా అని ప్రశ్నించాకే తక్కిన విషయాలు అడగాలి. సుగ్రీవుడు రాజు వానరులకి, రాక్షసులకి రావణుడు రాజు. కాబట్టి సాటి రాజుగా కూడా సుగ్రీవుడు రావణుణ్ణి కుశల ప్రశ్నలు వేయాలట. రెండవది, రావణునికి వాలికి ఇద్దరికి మధ్యలో మంచి స్నేహం ఉంది. వాలి సోదరుడు సుగ్రీవుడు, తన అన్నగారికి మిత్రుడు కాబట్టి తనకు కూడా అన్నగారితో సమానం గనక రావణుణ్ణి సోదరా అని సంబోధించాడు. నీ సోదరుడు మహారాజు సుగ్రీవుడు వానరరాజు నీ కుశలం ప్రశ్నించాడు. తర్వాత, రాముడి దూతగా నేను వచ్చాను, సుగ్రీవుడి మంత్రిగా వచ్చాను. రావణ, బాగా చదువుకున్న పండితుడివి, వ్యాకరణాలు చదువుకున్న పండితుడివి, వేదాలు చదువుకున్న వాడివి, శాస్త్రాలలో ఆరితేరిన వాడివి, ఇతరులకు చెప్పవలసిన వాడివి. మాత్ర స్వస్ర దుహిత్రావ నావివిక్తాసనో వశేత్ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. భాగవతంలో ఉన్న గొప్ప శ్లోకం ఇది. ఇది అనుక్షణం గుర్తుపెట్టుకోవలసిన శ్లోకం. ఒక వయస్సు వచ్చాక కన్న తల్లితో, దుహిత్రావ హరిక కూతురుతో కూడా అన్నాడు, సోదరితో, ఎవరితో అయినా సరే ఒకే ఆసనంలో పక్కన కూర్చోద్దంటున్నాడు. ఎందుకని, ఇంద్రియములు బలమైనవి, ఏ క్షణంలో ఎవరిని ఎలా ఆకర్షిస్తాయో తెలియదు. విద్వాంసం అపి కర్షతి అంటే పండితులను కూడా ఆకర్షిస్తాయి, ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది. మనం చాలా చోట్ల వింటున్నాం కూతురి మీద అఘాయిచ్చేసినటువంటి ఒక పరమ పాపాత్ముడైన తండ్రి అని. ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. కొంతమంది కామంతో కళ్ళు మూసుకుపోయి చేయరాని పనులు చేస్తూ ఉంటారు. రావణుడు అటువంటి జాతికి చెందినవాడు, వెనక్కి ముందుకి చూసుకోడువాడు. ఏ స్త్రీ పతివ్రత లేక ఎవరు దేవతా స్వరూపిణులు, ఎవరు జోలికి వెళ్ళొచ్చు ఎవరు జోలికి వెళ్ళకూడదు అనే తెలియక కాదు, తెలుసుండి కూడా ఇంద్రియ నిగ్రహం లేకపోవటంలా, అవిజితేంద్రియత్వం వల్ల వాడు జితేంద్రియుడు కాడు, విజితేంద్రియుడు కాడు. అక్కడ వాడు చేస్తున్న పెద్ద పొరపాటది. బృహస్పతి ఒక మాట చెప్పాడు, తనంటే ఇష్టపడి వచ్చిన స్త్రీని స్వీకరించడంలో తప్పులేదు, కానీ తనను అసహించుకుంటూ నేను పతివ్రతని బాబోయ్ నా జోలికి రావద్దని మొరపెడితే కూడా వాళ్ళని చెరపడితే, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళిన వాడు ఎవడూ 10 కాలాలు సుఖంగా ఉండడు, వాడు బాగుపడడు. తనతో పాటు తన వంశాన్ని తన రాజ్యాన్ని సర్వనాశనం చేసుకుంటట్టువాడు, ఆత్మక్షేమం కోరిన వాడెవడూ కూడా పతివ్రతల జోలికి వెళ్ళకూడదు. అసలు సాధ్యమైనంత వరకు పరదార గమనంబునం కలుగు పాపం వెక్కుడు ఆయుక్షయంబు. సుస్పష్టంగా చెబుతున్నాయి శాస్త్రాలు, పరస్త్రీ జోలికి వెళ్ళడం వల్ల ఆయుక్షయం అవుతుంది, ఆ పాపం ఎక్కువ. ఒకటి కాదట, అయుతేష్ట పూర్తముల్ శేషినన్ హరియించున్. అయుతము అంటే 10,000, 10,000 యజ్ఞముల పుణ్యం కూడా పరదారాగమనం వల్ల తొలగిపోతుంది అంటే ఇక తక్కిన సామాన్య పుణ్యాలు ఆగుతాయా? నీవు చేసిన గొప్ప పొరపాటు అది రావణ. ఇతరుల జోలికి వెళ్ళినంతకాలం నీకు వచ్చిన పాపం కంటే ఇవాళ సీతాదేవి జోలికి వెళ్ళడం వల్ల, సీతను అపహరించడం వల్ల నీ ఆయుష్, నీ కీర్తి, నీ ప్రాణం సమస్తం నశిస్తున్నాయి. నీతో పాటు నిన్ను ఆశ్రయించుకున్న వారి ప్రాణాలు కూడా తీస్తున్నావు నువ్వు. అగ్ని ఒక చెట్టుని కాల్చిందంటే చెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా కాలిపోతాయి. ఒక ఇల్లు తగలబెట్టడం మొదలెడితే ఆ అగ్ని ఆర్పకపోతే చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా తగలబెడుతుంది. సీతాదేవి అగ్ని లాంటిది, ఇవాళ నీ వంశవృక్షాన్ని మొత్తం తగలబెడుతుంది. లంక అని పేరు కలిగిన ఈ భూమి మొత్తం దగ్ధం కాబోతున్నది. నువ్వు జీవితంలో చేసిన పొరపాటుది. నీవు అనవచ్చు, నేను బ్రహ్మదేవుణ్ణి మెప్పించాను, కఠోర దీక్షతో వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాణ్ణి, బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొందడం వల్ల నన్నెవరూ ఏమీ చేయలేరని. నువ్వు అన్నది నిజమే, కానీ బ్రహ్మ ఇచ్చిన వరాలు ఆ ప్రభావం, నీ తపప్రభావం అది కూడా నశించింది. బ్యాంకులో డబ్బు దాచిన తర్వాత రోజు ఆ డబ్బు తీసి ఖర్చు పెట్టేస్తుంటే ఎఫ్డీ తీసేసి క్యాన్సిల్ చేసేసి డబ్బు వాడేస్తే ఇంకేముంటుంది? కొత్తగా వేయడం మాని ఉన్నదంతా ఓడిచేస్తే ఎలా అయితే మన పేరు మీద ఉన్న ధనమంతా నశిస్తుందో, పుణ్యం కూడా అటువంటిదే. మనం దాచుకున్న ధనం లాంటిది పుణ్యం. దీనిని ఖర్చు పెట్టడమే తప్ప కొత్తగా అందులో సేవింగ్ లేకపోతే కొంతకాలానికి మొత్తం షేవింగ్ అవుతుంది. ఇదిగో నువ్వు అలాగే బ్రహ్మని మెప్పించి గొప్ప తపశ్శక్తి ఆర్జించావు. ఈ తపశ్శక్తి అంతా వ్యయం చేస్తున్నావు. ఎలాగా? కామోపభోగాల ద్వారా, అనుభవించడం ద్వారా, సుఖాలు అనుభవించడం ద్వారా నీ మొత్తం తపస్సు అంతా వినియోగం అయిపోయింది, పాడైపోయింది. ఇక నీ దగ్గర కొత్తగా మిగిలింది ఏమీ లేదు. నే చెబుతున్నా విను, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సీతని రాముడికి ఇచ్చేసావంటే కొంతకాలం సుఖపడతావు, బతుకుతావు. ఏ వ్యక్తి అయినా అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి కానీ చెడ్డ కానీ తాను చేసిన పుణ్యపాపాల ఫలితాలు అనుభవించక తప్పదు. సత్కార్యాలు చేశాము, పుణ్యం చేశాము, దానికి తగిన భోగాలు అనుభవిస్తాం. పాపం చేశాము, దానికి తగిన శిక్ష అనుభవిస్తాం. ఇంతకాలం నీ పుణ్యానికి తగిన ఫలితం అనుభవించావు. పుణ్యం సుఖాల రూపంలో వచ్చింది. ఏమేమి సుఖాలు వచ్చాయి నీకు? లంకానగర పరిపాలకుడివయ్యావు, అప్సరసల్లాంటి భార్యల్ని పొందావు, అనేక అనేక సువర్ణాది ద్రవ్యాలు అనుభవించావు, భోగాలు అనుభవించావు. ఈ భోగాలు అనుభవిస్తూ నీ తపస్సు అంతా ఖర్చు పెట్టేశావు, వ్యయం చేశావు. ఇక నీ దగ్గర మిగిలింది ఏమీ లేదు తపశ్శక్తి. ఇక రాబోయేదంతా నీకు నష్టమే. ఇప్పుడు వెలుకు తెచ్చుకుంటే సీతని రాముడికిచ్చి శరణు అన్నావనుకో, భవిష్యత్తులో మళ్ళీ బాగుంటావు. ధర్మకార్యాల నిర్వహణలోకి వెళ్ళు. నీ కంఠార్పిత కాలపాశము, భాస్కర రామాయణంలో అంటాడు, ఒరే పిచ్చివాడా, సీత అంటే ఏమనుకుంటున్నావు? నీ కంఠానికి నీ అంతటా నువ్వు తగిలించుకున్న ఒక ఉరితాడు. మళ్ళీ మామూలు ఉరితాడు కాదు, ఇది కాలపాశం, మృత్యుపాశం. యమధర్మరాజు అత్యంత భయంకరమైన పాశాన్ని నీ మెడకి వేశాడు. ఆ పాశం నిన్ను ఉరివేసి సర్వనాశనం చేయకముందే ఇకనైనా మెలకువ తెచ్చుకో, సీతాదేవిని అప్పగించు. నీ భోగాలు ఇక అయిపోతున్నాయని తెలుసుకో. సీతను అప్పగిస్తే రాముడికి రెండు లక్షణాలు ఉన్నాయి. నిన్ను క్షమిస్తాడు, నీ రాజ్యం నీకు ఇస్తాడు. రాముడితో మైత్రి వల్ల పోయిన పుణ్యం తిరిగి వస్తుంది, కొత్తగా ఇక పాపాలు చేయవు. రామునితో స్నేహం అంత తేలిక కాదు, కానీ ఆయనకు ఒక లక్షణం ఉన్నది కనుక ఎవడైనా ఒక్కసారి త్వం అంటే నీవు, ఏవ నీవే, త్వమేవంటే నీవే, శరణం మమ నాకు దిక్కు, రక్ష నీవే నాకు దిక్కు అని ఎవరైనా అంటే వాడెవడైనా ఆయన రక్షిస్తాడు. ఎవడైనా నీ వాడిని అంటే చాలు. అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం మమ అని రాముడు ప్రారంభంలోనే చెప్పుకున్నాడుగా. ఇది నాకు వ్రతం, వాడెవడైనా ఏ ప్రాణి అయినా వాడికి అభయం ఇస్తానన్నాడు రాముడు. కాబట్టి నీవు అభయం పొందు. విను, ఇంత పూర్వం నిన్ను చాలామంది శపించారు. నలకోబరుడు శపించాడు రంభ కారణంగా, పుంజిక స్థల కారణంగా బ్రహ్మ శపించాడు. ఆ శాపాలు ఇప్పటికే నిన్ను చుట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు ఆ శాపాలే రాముడు అనే ఒకనొక మహాపురుషుడి రూపంలో నిన్ను దగ్ధం చేయడానికి వస్తున్నాయి. రావణ తావుభౌ నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ. ఇద్దరు రాజకుమారులు రాముడు లక్ష్మణుడు, వాళ్ళు నరశ్రేష్ఠులు, సింహాలు వాళ్ళు మానవులలో. సీతా నిమిత్తంగా లంకాం భస్మీం కరిష్యతః లంకానగరం మొత్తాన్ని కూడా భస్మీకరిషత భస్మీపటలం చేయబోతున్నారు, తొందరలో కాల్చేయబోతున్నారు. నిజానికి లంక భస్మం కాదు, కాని దాన్ని అయ్యేలా చేస్తారు వాళ్ళు అదనమాట. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు, నా మాట విను, నీ మైత్రి కోరి సుగ్రీవుడు చెప్పిన మాటలు విను. చాలా తొందరలో రాబోతున్నారు. నీవు వాలిని చూసావు, వాలి నిన్ను చంకల్లో ఇరికించుకొని సముద్రాలన్నింటిలోనూ తిప్పేశాడు. ఒక సముద్రం కాదు, చతుస్సముద్రాల్లోనూ ముంచేశాడు. అంతటి పరాక్రమవంతుడైన వాలి పేరు చెబితే నీవు నిద్రపోయేవాడివి కాదు. ఆ వాలి ఒక్క కోలతో నేల మీద కూలగొట్టబడ్డాడు రాముడి ద్వారా. వాలి బతికుండగా సుగ్రీవుడికి వానర సామ్రాజ్యం రాదు, కానీ ఆ వాలి పడిపోయాడు, సుగ్రీవుడికి వానర సామ్రాజ్యం వచ్చేసింది. అదిగో అటువంటి వాలిని పడగొట్టిన రాముడంటే ఏమనుకుంటున్నావు నీవు? అతని గురించి నీకు తెలియదు. నీవనవచ్చు, ఇంద్రుణ్ణి జయించాను, యమధర్మరాజుని జయించాను, అగ్ని వంటి సమస్త దిక్పాలకుల్ని అదుపులో పెట్టాను, గ్రహాలను కూడా అదుపులో పెట్టానని. కానీ రాముడు గ్రహం కాదు, దిక్పాలకుడు కాదు, కానీ దిక్పాలకులు కూడా భయపడేలా చెయ్యగలిగే పరాక్రమం కలిగిన వాడు. నీవు బ్రహ్మాస్త్రం పొందినవాడివి, రాముడు అంతకంటే ఎక్కువ శక్తులు సాధించినవాడు. యమదండాన్ని జయించి బయటికి రావచ్చేమో, కానీ రామబాణానికి మాత్రం తిరుగు లేదు. ఆ బాణానికి తిరుగు లేదనే విషయం స్వర్గానికి వెళ్ళిపోయిన వారిని అడిగితే తెలుస్తుంది. నా మాట విను అని పరిపరి విధాలుగా హనుమంతుడు చెప్పి చూశాడు. ఇక నా సంగతి చెబుతున్నాను. నేను పుట్టుకతో వానరుణ్ణి. నీవింతకు పూర్వం ప్రహస్తుడి ద్వారా అడిగించావు, ఏమని? దూతో వైశ్రవణస్యవ, కుబేరుడు పంపగా వచ్చిన దూతవా, లేక విష్ణువు పంపగా వచ్చిన దూతవా, రుద్రస్వరూపుడివా, ఏమిటి అని. నాకు ధనదునితో సఖ్యం లేదు, కుబేరుడితో స్నేహం లేదు. విష్ణునా ప్రేషితో నాహం, నేను విష్ణువు చేత పంపింపబడాల ఇక్కడికి. రుద్రుడు పంపించగానూ రాలా. నువ్వన్న బ్రహ్మాదులతో నాకు సంబంధంలా. నేను కేవలం రామదూతని పుట్టుకతో, వానరుణ్ణి, సుగ్రీవ సచివుణ్ణి, ఇదే నా రూపం. నాకు మారు రూపం కాదు. సమస్త దేవతలు అందరూ కలిసి ఏకమైనా ఎవరిని ఏమీ చెయ్యలేరే. అటువంటి పరాక్రమం కలిగిన రాముడి దూతను నేను. అసలు దూతని అండం కంటే దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ, నేను కోసలేంద్రుడికి దాసుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. దూతనని కూడా చెప్పుకోవాలి చాలా చోట్ల. ఏదో మధ్య మధ్యలో అండం కోసం అన్నాడు తప్ప, రామదాసుడను అని చెప్పుకోవడం హనుమంతునికి ఇష్టం. అటువంటి దాసుణ్ణి, నా మాట విను, రాముడి వల్ల చెడిపోకముందే సంధి చేసుకో, నిన్ను నీ సామ్రాజ్యాన్ని కాపాడుకో అని పరిపరి విధాలుగా హనుమంతుడు చెప్పి చూశాడు. అంతా విని రావణుడు ఆగ్రహించి ఈ దుర్మార్గుని వధించు అన్నట, చంపేయండి అన్నాడు. పక్కనున్న ప్రహస్తుణ్ణి ఆజ్ఞాపించాడు, ఈ వానరుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వీడికి సమాధానం నేను చెప్పను, వీడిని తీసుకెళ్ళి చంపేయండి అనగానే, అధర్మమూలం అనార్య దుష్టం, విభీషణుడు విన్నాడు, రావణ సోదరుడు. ఈ మాటలు ఎటువంటివి? అధర్మమూలం, అధర్మానికి మూలం ఇవి. ఇందులో ఒక్కటి కూడా ధర్మబద్ధమైన వాక్కు లేదు రావణాసురుడిది. రావణాసురుడు ధర్మంగా మాట్లాడడంలా. అనార్యదుష్టం, గొప్పవాళ్ళు ఎవరూ ఈ పని చెయ్యరు, అంటే నీచులు చేసే పని ఇది. ఎవడైనా సందేశాన్ని పట్టుకొచ్చేవాడిని దూత అంటారు, సందేశహరో దూతః అని. దూత అంటే సందేశాన్ని పట్టుకొస్తాడు. తన ప్రభువు ఏం చెప్పమంటే చెబుతాడు, ప్రభువు ఏం చేయమంటే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక వాక్యం దూత చెప్పాడు అంటే ఆ దూత చేత ఆ వాక్యం చెప్పించేవాడు ఎవరు? వాళ్ళ రాజు. తప్పేదైనా ఉంటే రాజుది, ఒప్పేదైనా ఉంటే దూతది. దూత అనేవాడు కేవలం ఒక టేప్ రికార్డర్ లాంటివాడు. టేప్ రికార్డులో మనం ఏది మాట్లాడితే అదే అక్కడ తిరిగి మనకు ఆ వాక్యాన్ని ఇస్తుంది. అటువంటి వాడిని చంపడం మహాపాపం కదా. శ్రేష్ఠులు గొప్పవాళ్ళు ఎవరూ చెయ్యరు, మహాత్ములు చెయ్యరు. ఇది అధర్మ మూలం, ఆర్యులు చెయ్యరాని పని. అందుకని విభీషణుడు వెంటనే లేచి సోదరుడికి నమస్కరించి అన్నగారికి, అన్నయ్య నీవు జ్ఞానివి, పండితుడివి, ధర్మశాస్త్రాలు బాగా చదివిన వాడివి, ఆరితేరిన వాడివి, నీవు దూతని చంపమని ఆజ్ఞాపించవచ్చునా? ఎన్ని పనులు చేసినా దూత అవధ్యుడు, అవధ్యోయం, వీడు వధించడానికి అర్హుడు కాడు. ఇది శాస్త్ర నియమం. దూతని కావాలంటే ఇంకో రకంగా శిక్షించవచ్చు. నా మాట విను, ఈ పని చెయ్యకు. నువ్వు జ్ఞానివి, మహాత్ముడివి, బ్రహ్మదేవుణ్ణి మెప్పించిన వాడివి, పరాక్రమం కలిగిన వాడివి. ఒక కోతిని ఏదో అదేదో మాట్లాడింది కదా అని ఆగ్రహించి చంపుతావా? తద్వారా అపకీర్తి తెచ్చుకుంటావా? ఇతడు ఏం పలికినా దానికి బాధ్యుడు రాముడు, లేదా ఇతని ప్రభువు సుగ్రీవుడు. ఈ తప్పు సుగ్రీవరాములదు తప్ప, రామసుగ్రీవులది తప్ప హనుమంతునిది కాదు. ఏ పరిస్థితులలోనూ ఇతన్ని మనం చంపకూడదు అన్నట. నువ్వు అన్నది నిజమే విభీషణ, కానీ వీడు దూతలా ప్రవర్తించాడా? దూత సరాసరి సభలోకి రావాలి, తన ప్రభువు చెప్పిన సందేశాన్ని చెప్పేసి వెళ్ళిపోవాలి. అలా కాదే, సీతాదేవి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని నేను ఆజ్ఞాపించాను, ఆ సీత దగ్గరికి వెళ్ళాడు. అశోకవనంలోకి మగ ఈగ కూడా ప్రవేశించకూడదంటే వీడు ప్రవేశించడమే కాకుండా అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. కాబట్టి వీడిని చంపడంలో దోషం లేదన్నట్ట రావణుడు. అప్పుడు మళ్ళీ విభీషణుడు, ప్రసీద సుమహాబాహో, రాక్షసేశ్వరా, ఓ మహాబాహు, నువ్వు ప్రసన్నుడవుక, కోపం తెచ్చుకోకు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా విను. నీవన్నట్టుగా వీడు పరమపాపాత్ముడు, నీచుడు, చంపడానికి అర్హుడే. కానీ ఎలా అయినా సరే దూతని చంపద్దని శాస్త్రం చెబుతున్నది, ఆ మాట మనం చెవిని పెట్టవలసిందే. నీవు చదువుకున్నవాడివి, జ్ఞానివి కాబట్టి, ఇదే నీవు కూడా సామాన్యుడివైతే నేను నీకు ఈ విషయం చెప్పేవాడిని కాదు. రెండవది, నీ పగ, నీ ద్వేషం ఎవరి మీద ఉన్నది? రాముడి మీద ఉన్నది. రాముడు బ్రతికి ఉన్నంతకాలం సీత నీకు వశం కాదు, వశవర్తిని కాదు. విభీషణుడు చాలా తెలివితేటలు ఉపయోగించాడు. అందుకే విభీషణో బుద్ధిమతాం వరిష్ట అన్నారు ఈ అధ్యాయంలో, ఈ సర్గలో. విభీషణుడు బుద్ధిమంతుల్లో కల్లా గొప్పవాడు. రావణుడికి హనుమంతుణ్ణి చంపాలనే కోరిక వచ్చింది, ద్వేషం వచ్చింది. ఈ ద్వేషం తొలగించి హనుమంతుణ్ణి రక్షించాలి. ఆ రక్షించడానికి మంచి తెలివితేటలు ఉపయోగించాడు. ఏమని? రాముడు బతికుంటే సీత నీకు వశవర్తిని కాదు. సీత నీ వశం కావాలంటే రాముడు మరణించాలి. మరణించాలంటే రాముడికి నీకు యుద్ధం జరగాలి. జరగాలంటే ఈ హనుమంతుడిని నువ్వు వదిలేయాలి. ఈ హనుమంతుడిని నువ్వు వదిలేస్తే ఇతడు పరుగు పరుగును పెడతాడు, రాముని దగ్గరికి పెడతాడు, ఈ లంకానగరంలో సీత ఉన్న విషయం చెబుతాడు, వాళ్ళని ఇక్కడ వెంటబెట్టి తీసుకొస్తాడు. వాళ్ళు రాగానే వాళ్లతో నువ్వు యుద్ధం చేయొచ్చు, వాళ్ళని చంపవచ్చు. వాళ్ళని చంపేశావో, నీ అంత పరాక్రమశాలి ఈ లోకంలో లేడని అందరికీ అర్థమవుతుంది. ఆ క్షణమే సీత వంటింటి కుందేలుండి వశం అవుతుంది. కాని నువ్వు ఇతను చంపేశావనుకో, నేనెరిగి ఈ హనుమంతుడిలాగా సముద్రం దాటి లంకా నగరానికి వచ్చి ఇంత పని చేయగలిగేవాడు మరొకడు లేడు. వానరులలో ఉన్నవాడు వాళ్ళు ఎప్పుడో పోయాడు, నీ మిత్రుడు. ఇతడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇతడు ఇక్కడికి వచ్చాడు, సీతను చూశాడు. నువ్వు వదిలేశావనుకో, ఇతను వెళ్ళి రామునికి ఈ వార్త చెబుతాడు. అప్పుడు రాముడు ఇక్కడికి వస్తాడు, నువ్వు చంపి పగ తీర్చుకోవచ్చు. నువ్వు ఇతను చంపితే ఇతను వెళ్ళడు గనక, ఈ వార్త తెలియదు గనక, ఎప్పటికీ రాముడు అక్కడే ఉంటాడు. రామవధ జరగకపోతే నీవు అనుకున్నట్టుగా సీత నీ వశం కాదు. కాబట్టి సీత నీకు పత్రి కావాలన్నా కూడా ఇతన్ని నువ్వు వదిలేయి. ఎంత చాకచక్యం ఉపయోగించాడు హనుమంతుడిని విడిపించడానికి. మొత్తం మీద రావణ పతనం అనుకోకుండా కోరిన వాళ్ళల్లో విభీషణుడు కూడా ఒకడన్నమాట. ఏమంటావు నా మాట విను, తద్వారా నీ కీర్తి పెరుగుతుంది. రాముణ్ణి ఏరి కోరి యుద్ధానికి పిలిచి అతన్ని వధించిన మహావీరుడు రావణుడు అని జగత్తులో నీకు ఖ్యాతి కలుగుతుందయ్యా అనగానే సంతోషించాడు. ఆ మాటలు చెవికిక్కై రావణునికి, నువ్వన్నది నిజమే, ఇప్పుడు ఈ హనుమంతుణ్ణి వదలడమే నాకు ఇష్టం. తద్వారా రాముణ్ణి ఇక్కడికి రప్పించి వాడు అంతం చూడాలి. కానీ ఈ దుర్మార్గుడు చేసిన పాపానికి ఏదో శిక్ష వెయ్యాలి కదా అన్నట్ట. అది కూడా నేను చెబుతున్నా విను. ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, చంపడానికి వీలు కాని దూతలని కశాభిఘాతో, ముందు కశాభిఘాతాలు అంటే కొరడాలతో కొట్టించాలి. తర్వాత ఏం చెప్పారు, దూతని వైరూప్యమంగం, శరీరంలో అవయవాలు ఏదన్నా తీసేయడం ద్వారా అంగవైకల్యం వచ్చేలా చేసి విరూపిని చెయ్యాలి. అంటే దూతని కొరడా దెబ్బలన్నా కొట్టాలి, లేదా ఏదన్నా కాలో చెయ్యో ఇంకోటో ఇంకోటో అవయవం తీసేసి వాణ్ణి అవలక్షణం కలిగిన వాడిగా చెయ్యాలి, విరూపిని చెయ్యాలి, లేదా శిరోముండనం చెయ్యాలి, గుండు కొరగాలి. ఈ హనుమంతుడికి శిరోముండనం లాభం లేదు, కొరడా దెబ్బలున్నాయే అవి కొట్టు, లేదా కాలో చెయ్యో ఏదో ఒకటి తీసి ఏమంటావు అన్నాడు. అవయవం పోయినా కనీసం హనుమంతుడు బతికితే చాలు, ఇది విభీషణుడి కోరిక. హనుమంతుడి సంపూర్ణ శక్తి ఇంకా ఆయనకు అర్థం కాలేదు కనుక ఈ దూతని రక్షించాలి, ధర్మం నిలబడాలి. మొదటి నుంచి విభీషణుడు పరమధర్మ నిష్ఠాగరిష్ఠుడు కనుక ఇలా సలహా ఇవ్వగానే రావణునికి ఈ సలహా కూడా నచ్చింది. బాగున్నది బాగున్నది, వీడికి మంచి శిక్ష వేద్దాం. దూతలారా, భటులారా, వీడిని బాగా కట్టండి, చితక్కొట్టండి, లంకానగర వీధులన్నీ తిప్పండి, ఆపై కోతులకి బాగా ఇష్టమైనది తోక, కపీనాం కిల లాంగూలం, లాంగూలం అంటే తోక, కోతులకి ఎంతో ఇష్టం భవతి భూషణం, ఇది అలంకారం, ఒక గొప్ప ఆభరణం, చాలా ఇష్టం కూడా. అసలు తోక మీద ఉన్న ఇష్టం కోతికి ఇంకా దేని మీద ఉండదట. ఎప్పుడైనా తోక నిలబెట్టడం, కొట్టడం, ఎగరాలంటే చాలా ఇష్టం అవసరం. అందుకని బాగా కోతులకు ఇష్టం ఏమిటంటే తోక. కాబట్టి ఈ తోకకి నిప్పు పెట్టండి. అది కూడా ఏం చేస్తారంటే, వీడి కాళ్ళు చేతులు అలాగే కట్టబడి ఉన్నాయిగా, రజ్జువులతో వీధి వీధి తిప్పండి, గృహ గృహం ముందు తిప్పండి, తిప్పి వీడిని కొట్టండి, తిట్టండి. వీడు చేసిన పాపం లంకానగరానికి వీడు ఎంత చేటు తెచ్చాడో, అశోకవనాన్ని ఎలా ధ్వంసం చేశాడో, సీతతో మాట్లాడడం వల్ల వీడికి రావణుడు ఏ శిక్ష విధించాడో ప్రజలందరికీ తెలియజేయండి, మన రాక్షసులందరూ సంతోషిస్తారు. ఇక ఎవడు భవిష్యత్తులో అశోకవనంలో అడుగు పెట్టడానికి సాహసించడు. అలా వీధి వీధి తిప్పి కొట్టి ఆఖరిన తోకకి నిప్పు పెట్టండి. ఆ తర్వాత వాడిని వదిలేయండి. ఆ కాలిపోయిన వీడి తోకను చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఆపై వానరులందరూ వీడిని చూసి అపహాస్యం చేస్తారు. మనకు కూడా వీడికి తగిన శిక్ష విధించామన్న సంతృప్తి కలుగుతుందని ఆజ్ఞాపించాడు. వెంటనే రాక్షసులు ఉబ్బి తబ్బిబ్బులైపోయారు. పెద్ద పెట్టున వికటాట్టహాసాలు చేశారు. కొరడా కర్రలు పుచ్చుకుని కొట్టారు. కొంతమంది కర్రలతో కొట్టారు, పిడికిళ్లతో పొడిచారు, ఈడ్చుకుంటూ బయటికి బయలుదేరారు. కట్టేసింది కదా హనుమంతుడి శరీరం అంతా, బంధింపబడి ఉన్న హనుమంతుని వల్ల భయం లేదని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఆ తర్వాత ఏం చేశారు, రకరకాల గొడ్డలు పట్టుకొచ్చారు. ఎర్రగొడ్డలు పట్టుకొచ్చారు, పట్టుగొడ్డలు పట్టుకొచ్చారు, ఆకుపచ్చ గొడ్డలు పట్టుకొచ్చారు, తెల్లగొడ్డలు పట్టుకొచ్చారు, పాతగొడ్డలు కొత్త గొడ్డలు అన్నీ పట్టుకొచ్చారు. తోకకి చుట్టడం మొదలుపెట్టారు. తోకకి వాళ్ళు గొడ్డలు చుడుతూ ఉన్న కొద్దీ తోకలా పెరిగిపోతుంది. హనుమంతుని తోక మామూలు తోక కాదది. ఒక మహాకవి పెద్ద పెద్ద కవిత్వాన్ని, సమాసాలు, దీర్ఘ సమాసాలు గుప్పించినట్టుగా ఉంది ఆ తోకంతా కూడా. దాని మీద కర్పూర తైలం పోశారు, అవిసె నూనె పోశారు, నెయ్యి పోశారు, అత్యంత జ్వలనశీల పదార్థాలని పోశారు. అలా అంటించిన వెంటనే భగభగలాడిపోవడానికి పనికొచ్చే రకరకాల నూనెలు పోసేశారు. ఇవన్నీ పోసి తిప్పుతున్నారట వీధి వీధి కూడా. చూడండి ఓహో, వీణ్ణి రాత్రిపూట లంకానగరంలోకి అడుగుపెట్టి సీతతో మాట్లాడి అశోకవనం ధ్వంసం చేసి మన వాళ్ళు ఎంతోమందిని చంపిన వానరుడు వీడే. వీడికి మన రాజుగారు విధిస్తున్న శిక్ష చూడండి, వీడు తోకకి రిప్పెడుతున్నాం అని లంకానగర వీధుల్లో ఊరేగిస్తున్నారట. హనుమంతుడు వాళ్ళు ఎంత కొట్టినా ఆ చిన్న చిన్న దెబ్బలు పెద్ద పట్టించుకోవట్లా, అప్పుడప్పుడు కొద్దిగా దెబ్బ తగిలినా నొప్పి కలిగినా అవి ఎలా ఉన్నాయి, పర్వతం మీద చిన్న చిన్న వాన చిరుకులు పడ్డట్టుగా ఉన్నాయి అంతే ఆయనకి. ఆయన నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుకున్నాడు, ఈ రాక్షసులు ఇంత పిచ్చివాళ్ళు ఏమిటి, ఎవడైనా శత్రువుని వీధులన్నిటిలోనూ పట్టపగలు తిప్పుతారా, రాత్రి చీకట్లో సీతాన్వేషణ కోసం వీధులు తిరిగాను, పెద్దగా ఎక్కడెక్కడే ఉన్నాయో తెలియవు రహస్యాలు, కానీ ఇప్పుడు ఈ మూర్ఖులు అతి రహస్యమైన మార్గాలన్నిటి గుండా తిప్పుతున్నారు, రాజవీధులు, రహస్య వీధులు, సైన్యాలు ఉన్నవి అన్నీ చూపించేస్తున్నారు. ఇంతకంటే అజ్ఞానులు ఎవరైనా ఉంటారా? ఈ వంకతో నేను ఏది, వీళ్ళు లంకానగర వీధుల్లో తిప్పుతున్నారు, వాళ్ళేదో నాకు శిక్ష వేశామని, ఈ వంకతో నేను తిరుగుతూ ఎక్కడెక్కడ ఎంత సైన్యం ఉంది, ఎక్కడ ఎంత బలం ఉంది, ఏ మూలకు ఎలా వెళ్ళొచ్చు, శత్రువుల్ని ఎటునుంచి వెళ్ళి దాడి చేసి పడగొట్టచ్చో తెలుసుకోవచ్చు అని శత్రువుల రహస్యాలు, దుర్భేద్యమైన రహస్యాలని తెలుసుకోవడం మొదలెట్టట. ఆ విధంగా చేజేతులారా రాక్షసులు హనుమంతునికి లంకానగర రహస్యాలు చెప్పినట్టు అయిందన్నమాట. అదే సగం వాళ్ళకి పతనం, మూర్ఖులు కాబట్టి. ఇదిగో ఇక్కడ ఏనుగుల సైన్యం ఉంది, ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, ఇక్కడ రథాలు ఉన్నాయి, ఇక్కడ ఇటువంటి వీరులు ఉన్నారు, ఇక్కడ ఈ రకమైన తేలికగా దాడి చేయడానికి రహస్య మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ వెడుతున్నాడు ఆయన. పట్టపగలు సూర్యకాంతిలో హాయిగా లంకానగరం అంతా నిశ్చింతగా తిరిగాడు. వాళ్ళు దెబ్బలు కొడుతున్నా తోస్తున్నా ముందుకు వెడుతూనే ఉన్నాడు, అన్నీ చూశాడు. ఆఖరిని వాళ్ళు ఏం చేశారు, అలా పెరిగిపోయిన తోకకి గొడ్డలు చుట్టి నూనెలు పోసి నిప్పంటించారు. ఈ విషయాన్ని రాక్షస స్త్రీలు కొంతమంది పరుగు పరుగున సీత దగ్గరికి వెళ్ళి చెప్పారు. సీత, రాత్రి నీ దగ్గరకు వచ్చాడే వాడెవడో వానరుడు, నీతో గుసగుసలాడాడు. వాడు నీకు మిత్రుడో, మరొక బంధువో, లేక రామదూతో కానీ, వాణ్ణి మా రాక్షసులు బాగా కట్టి పట్టి కొట్టి ఇప్పుడు తోకకి నిప్పెట్టారు. కాసేపట్లో వాడి తోకంతా కాలిపోతుంది. తోకే కాలుతుందో వాడే కాలిపోతాడో, వాడికి అయిపోయింది, తగిన శిక్ష పడింది అని చెప్పగానే సీతాదేవి ఆవేదనకి గురైపోయిందిట. అయ్యయ్యో, నా కోసం వచ్చాడు హనుమ, లంకానగరంలో 10 నెలలుగా నానాయాత్ర పడుతున్నా, ఆ సమయంలో మధురంగా మాట్లాడాడు, రామదూతనని చెప్పాడు, రాముడి ఆనమాలు ఇచ్చాడు, నా ప్రాణం నిలబెట్టాడు, నా కోసం వచ్చి ఇంత సంకట పడుతున్నాడా హనుమంతుడు. నిజానికి హనుమంతుడు సంకట విమోచకుడు, ఇప్పుడు సంకటంలో పడ్డాడు, ఇతన్ని రక్షించాలనుకుందిట. వెంటనే వాడు ఆచమనం చేసి సమస్త దేవతలకి నమస్కరించింది. ఏమన్నదామె, రాముడు కనుక సత్యసంధుడైతే, రాముడికి నా మీద ప్రేమ ఉన్నమాట నిజమైతే, నన్ను ఈ రావణ వధ చేసి తీసుకువెళ్ళాలనే కోరికతో రాముడు ఉన్నట్టయితే, ఓ అగ్నిదేవ సీతోభవ హనుమత, హనుమంతునికి తోకకి వెలుగుతున్నావట నువ్వు, ఆ తోకకి నిప్పు పెట్టారు, తోక కాలిపోతోంది, తోకని కాలుస్తున్న అగ్నిదేవ ఆ తోకకి నీవు వేడి తగిలించకుండా చల్లబడుదువుగాక, సీతోభవ చల్లబడుదువుగాక, హనుమంతుడి తోకను నువ్వు కాల్చొద్దు, చల్లగా ఉంచు అని అగ్నిహోత్రుడిని కోరుకుంది. అగ్నిని కోరితే కాదు, అక్కడ అగ్నిదేవా నీకు నమస్కారం, నువ్వు చల్లబడల్లా, రాముడు మహాత్ముడైతే ఏకపత్ని వ్రతుడైతే నన్ను తీసుకువెళ్ళాలనుకుంటే ఆ ధర్మం వల్ల, రామధర్మం వల్ల నువ్వు చల్లబడు. ఎంత విచిత్రమైన ప్రార్థన ఇది. అంటే ఇక్కడ శక్తి రాముడిదే తప్ప నీది కాదు, మేము నిన్నేం ప్రార్థించట్లా, మా రాముడు ధర్మాత్ముడైతే, మా రాముడు సత్యసంధుడైతే, గొప్పవాడైతే, ఆయన గొప్పతనం వల్ల హనుమంతుని తోకని నువ్వు కాల్చకుండా చల్లబడు. రెండవది, సుగ్రీవుడు కూడా సత్యసంధుడైతే, కృతజ్ఞుడైతే, నన్ను రక్షించాలనే కోరికతో ఉంటే, రాముడికి మాట ఇచ్చాడు సీతను రక్షిస్తాను, తీసుకొస్తానని, ఆ జాడ తెస్తానని, అది నిజమైతే ఇదిగో హనుమంతుని తోకను నువ్వు కాల్చకుండా చల్లగా చూడు. యదివా భాగ్యశేషో మే సీతోభవ హనుమత, ఇంకా నా జీవితంలో భవిష్యత్తులో సుఖం పొందే యోగం ఉంటే, నాకు భాగ్యశేషం ఉంటే, కొంచెమైనా సుఖాలు అనుభవించగలిగే యోగం నాకు భవిష్యత్తులో ఉంటే, హనుమంతుని తోకకి చల్లబడు, ఆ తోకని కాల్చకు అని వివిధ ప్రార్థనలు చేసింది. ఎక్కడైనా చూడండి, ఇందులో కేవలం అగ్నిహోత్రుడిని ప్రార్థించిందా లేదు, సుగ్రీవుడి గొప్పతనం చెప్పింది, రాముడి గొప్పతనం చెప్పింది, తన అదృష్టం బాగుండాలనుకున్నది, ఇవ్వనుకున్నది తప్ప. ఎప్పుడైనా మనం భగవంతుణ్ణి అలా ప్రార్థించాలి, నేను ధర్మం తప్పకుండా ఉంటే నన్ను రక్షించు. అంటే ధర్మం తప్పితే వాడు రక్షించడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో అధర్మం ఉంటే, నీలో చిత్తశుద్ధి లేకపోతే, ఇవ్వవలసిన ఫలితం ఇవ్వడు, ఏదో కొంచెం ఇచ్చి వదిలేస్తాడు ఆయన. పాపాత్ములకి వాళ్ళ తపశక్తికి మెచ్చుకుని ప్రత్యక్షమైన శాశ్వత సుఖాలు ఎందుకు ఉండడం లేదంటే, వాడిలో పాపం ఉన్నది కనుక, ధర్మం లేదు కనుక. అధర్మపరులైన వాళ్ళ తపస్సులు ఎల్లకాలం వారికి శ్రేయస్సుని ఇవ్వవుగాక, ఇవ్వవు. అందుకే ఆవిడేమన్నది, ఇంకా నాకేమైనా అదృష్టం ఉంటే, నాలో ధర్మం ఉంటే, సుగ్రీవుడిలో సత్యం ఉంటే, రాముడిలో ధర్మం ఉంటే, ఈ తోకకి పెట్టబడిన నిప్పు ఆయనని కాల్చకుండా ఉండుగాక, హనుమంతుడు సుఖంగా ఉండుగాక అని ప్రార్థించింది. ఇలా ఆవిడ ప్రార్థించింది, హనుమంతుడి తోక హఠాత్తుగా చల్లబడిపోయిందిట. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే తోక ఎలా ఉంటుంది? అలా ఉందన్నమాట. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి నిప్పు పెట్టారు వీళ్ళు, తోక భగభగలాడాలి, కాలిపోవాలి, కానీ చల్లగా ఉంది, కారణం ఏమిటి?